గాయత్రి మహావిజ్ఞానం యాక్చువల్గా గురువారం చెప్పుకునేది. అలా గాయత్రి మహావిజ్ఞానంలో భాగంగానే పరమ పూజ్య గురుదేవులు ఏ అవతార కార్యక్రమం అయితే భూమి మీదకి వచ్చారో అది చేయడం, దాంతోపాటు మానవుడిని దైవ మానవుడిగా తీర్చిదిద్దడం అనే కార్యక్రమం. ఎప్పుడైతే మానవుడు దేవత్వాన్ని సంపాదిస్తాడో అప్పుడు భూమి స్వర్గంగా మారుతుంది. ఇది ఒక శాశ్వతమైన సత్యం అన్నమాట. ఈ శాశ్వతమైన సత్యంలో మనం రామకృష్ణ మాస్టారి జీవిత లక్ష్యం, ఆయన అవతార ప్రక్రియలో ఉన్న ముఖ్యమైన విశేషాల్లో ఒకటి ఏంటంటే, ఎప్పుడో కలిసిన కొత్తల్లో చెప్తారు నాకు, నేను దేవతలకు గురువు చెప్తారమండి. దేవతలంటే మనం ఏమనుకుంటాం, సినిమా నాలెడ్జే తప్ప మనం దేవతలను ఎప్పుడు చూడం కదా. దేవతలు ఎప్పుడూ మనలో పనిచేస్తూ ఉంటారు, మన శరీరాల్లో పనిచేస్తుంటారు, ఈ భూమి మీద పనిచేస్తుంటారు. ఇలాగా ఖనిజాల్లో పనిచేస్తారు, వృక్షాల్లో పనిచేస్తారు, అలాగే జంతువుల్లో పనిచేస్తారు, మనుషుల్లో పనిచేస్తారు, మళ్ళీ విడిగా దేవతలు ఉంటారు. వాళ్ళకి పేర్లు కూడా ఉన్నాయి, మనకి ఇంగ్లీష్లోనే చెప్పుకోవచ్చు, మన సీక్రెట్ డాక్టర్లో ఉంటుంది. అగ్నిష్వత్తాస్, అలాగే బర్హిషత్, బర్హిషద్ అగ్నిష్వత్తులు అంటే అగ్నిష్వాత్తులు తెలుగులో. అగ్నిష్వాత్తులు అంటే వాళ్ళలో ఉన్న అగ్నిని ఆర్పేసుకుని ఉన్నవాళ్ళ, అంటే వాళ్ళు ఈ పదార్థం యొక్క పరిణామ క్రమంలో వాళ్ళు పాటుపడతారు, బిల్డర్స్ అనమాట వాళ్ళు. అలాగే నెక్స్ట్ బర్హిషద్దులు, బర్హిషదులు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు కూడా ఇలాగ మన శరీరంలో ఉండి మనకు రకరకాల కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు. ఎలాగంటే సంఖ్యాదేవతలు అని చెప్తారు. సంఖ్యాదేవతలు అంటే పళ్ళు 32 ఉండాలి అంటే 32 ఉంటాయి, కళ్ళు 2 ఉండాలంటే 2 ఉంటాయి, కాళ్ళు 2, చేతులు 2, ఇలా లెక్కలు అనమాట కరెక్ట్గా. అలాగే షేప్, మన ఆకారానికి సంబంధించిన దేవతలు ఉంటారు. వాళ్ళు మనిషి గర్భంలో అంటే మనిషి తల్లి గర్భంలో ఇంకొక మనిషే పుడతారు తప్ప ఏ పందో కుక్క పుట్టదు. ఎందుకంటే ఆ గర్భంలో దేవతలు ఏం చేస్తారంటే, ఒక ఇప్పుడు మనం వినాయక చవితినాడు ఒక వినాయకుడు బొమ్మ కొంటాం మట్టిది, దాంట్లో ఇలా ఇంత బంక మట్టి కొట్టి బయటికి తీస్తాడు, తీయంగానే అది వినాయకుడిలా కనిపిస్తుంది. అలాగా ఆ లోపల దేవతలు ఒక మౌల్డ్ లాగా ఉంటారనమాట. ఈ జీవి వెళ్తూ ఈ కణాలన్నీ కూడా ఆ మౌల్డ్ ప్రకారం తయారయ్యేటట్టుగా వాళ్ళు బిల్డ్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ దేవతలే. ఇవన్నీ పనిచేస్తున్నా మనకి ఎప్పుడు వాళ్ళు దేవతలు మన శరీరంలో ఉన్నారనే అస్పృహ మనకు ఉండదు, ఎందుకంటే మనకు వాటి గురించి తెలియదు కాబట్టి. మనం ఏదో బతికిస్తున్నాం, మనం బతకగలుగుతున్నాం అని ఒక గర్వంతో పొగరుతో ఉండడం తప్ప, మనం బతుకుతూనే ఉంటే దేవతలు మనకు ఎన్నో చేస్తారు. దాంట్లో గాలి పీల్చి గాలి వదలటం, అన్నం అరగటం, ఆకలి వేయటం అసలు ముఖ్యంగా, అలాగే ఆలోచించగలగటం, ఇవన్నీ దేవతలు చేసే పనులే. ఇవన్నీ ఇంతమంది వేల వేల మంది పనిచేస్తూ ఉంటే మనం కాస్త పొగరుతోటి ఏం చేస్తామంటే మేమే చేస్తున్నాం ఇవన్నీ అంటాం. కానీ మనలో ఉన్న అహంకారం పోయి మనం మనలో ఉన్న దేవతల్ని, మనలో ఏ ఏ దేవతలు ఉన్నారో అవే ఆ దేవతలే సృష్టిలో బయట కూడా ఉంటారు. వాళ్ళు కూడా అలాగే చెట్లలో పనిచేస్తారు, జంతువుల్లో పనిచేస్తారు, ఖనిజాల్లో పనిచేస్తారు, గ్రహాల్లో ఉంటారు, సూర్యుడి కిరణాల్లో ఉంటారు. ఇంత ఇన్నీ ఎలా తెలుస్తాయి మనకు అంటే మనలో దర్శించగలిగితేనే బయట కూడా దర్శించగలం. మనలో దర్శించలేకపోతే ఎదురుగుండా వచ్చి మహాత్ముడి నుంచి ఉన్న వాడు మహాత్ముడు అని మనకు తెలియదు, ఎందుకంటే మనలో మహాత్ముడి లక్షణాలు జీరో. ఒక దొంగ ఇంకో దొంగను గుర్తించగలదు. పోలీసులు చాలా మంది దొంగలు పట్టుకుంటారు, అంటే పోలీసులు కూడా వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటే తప్ప పట్టుకోలేదు, అది తప్పు కాదు రైట్ కాదు, అంతే ఫ్యాక్ట్ అది. ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, ఇలాగ ఇంకో ఇలా ఉంటాడు వాడు, అలా ఉంటాడు కాబట్టి అవన్నీ నేర్చుకుంటేనే కదా వాడిని పట్టుకునేది. అలాగే ఇప్పుడు మేము బ్యాంకులో కూడా ఇన్స్పెక్షన్ అని ఒక వింగ్ విడిగా ఉంటుంది, వాడు ఏం చేశాడంటే ఎక్కడెక్కడ తప్పులు చేశాడు ఎలా పట్టుకోవాలి అని చూస్తూ ఉంటాడు. ఆ తప్పు చేస్తాం ఎలాగో తెలిస్తే తప్ప తప్పు అని తెలియదు మనకు. అలాగా ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే మనలో దేవతలను ఎప్పుడైతే మనం దర్శిస్తామో మనలో మానవ లక్షణాలని, మనం అందరం జంతు స్థాయి నుంచి మానవ స్థాయికి వచ్చిన వాళ్ళం, ఆ జంతు స్థాయిలో ఉన్న లక్షణాలన్నీ తొలగించుకుని మానవ లక్షణాలు తెచ్చుకుని మానవ లక్షణాల నుంచి దైవీ లక్షణాలు తెచ్చుకు తీరాలి. ఎందుకు తీరాలి? ఎందుకంటే అది మన ధర్మం కాబట్టి. ఇప్పుడు సీతాకోక చిలుకను చూసి అబ్బా ఎంత అందంగా ఉందనుకుంటాం. సీతాకోక చిలుక రాకముందుకు ఎలా ఉంటుంది? ఒక చిన్న ప్యూప ఉంటుంది. అంతకుముందే ఉంటుంది ఒక చిన్న పురుగు ఉంటుంది, అది చూస్తే డోగ వచ్చేట్టుగా ఉంటుంది గొంగళి పురుగు. కానీ గొంగళి పురుగు మెల్లిమెల్లిగా అలా అలా పరిణామక్రమం చెంది మంచి అందమైన సీతాకోక చిలుకగా మారుతుంది, అది ప్రకృతి సహజం. అలాగే మానవుడు కూడా ఒక మొట్టమొదట ఒక అణువుగా ఉన్నాడు, ఆ అణువు ఒక ఖనిజం అయింది. ఆ ఖనిజం కొన్ని అలాగా ఇవల్యూషన్ లో ఎన్నో వేల సంవత్సరాలు జరిగి 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 మెల్లిగా వృక్షస్థితికి వస్తుంది. ఆ వృక్షస్థితిలో నుంచి కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత జంతు స్థితికి వస్తుంది. జంతు స్థితిలో చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు ఈ అణుస్థితిలో ఉన్న ఈ ఏ జీవుడైతే ఉన్నాడో వాడు జంతు స్థితి నుంచి మానవ స్థితికి రావడానికి డోర్స్ ఆర్ ఓపెన్డ్ అంటారు పరమ గురువులు. ఆ డోర్స్ ఆర్ ఓపెన్డ్ అని వాళ్ళు ఎందుకంటారంటే వాళ్ళకి దైవీ ప్రణాళిక తెలుసు కాబట్టి ఈ టైంలో డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఇంతమంది జంతువుల్ని స్థితిలో ఉన్న ఈ అణువులన్నింటినీ కూడా మనం మానవ స్థితికి తీసుకురావచ్చు. ఇలా తీసుకొచ్చిన తర్వాత మానవుడు కొన్ని యుగాలుగా అలా నడిచి నడిచి మెల్లిగా దైవత్వ స్థితిని చేరుకుంటాడు. అలాంటి పరిణామక్రమం ఒకటి మనకు ఒక సైక్లిక్ యాక్టివిటీ జరుగుతుంది అనుకుంటూ ఉంటే దాంట్లో ఈ భూమి ప్రస్తుతం 24వ దాంట్లో ఉంది, ఏది 25వ దాంట్లోకి రావటం అంటే మనకు ఇంకొక రోజు క్లాసులో చెప్పుకుందాం. సోలార్ సిస్టమ్ అని ఒకటి ఉంది, దాంట్లో ఈ భూమి పరిణామ క్రమంలో ఎలాగా మనిషి ఎలాగైతే పరిణామ క్రమంలో ఈ స్థితికి వచ్చాడో, పదార్థ మనిషి ప్రస్తుతం ఉన్న దేహం స్థితి, అలాగ భూమి కూడా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్ అలా 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 వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతం అది ఇన్వల్యూషన్ నుంచి ఇవల్యూషన్ లోకి ప్రయాణిస్తుంది. ఇన్వల్యూషన్ అంటే పదార్థం వైపుకి ప్రయాణించడం, ఇవల్యూషన్ అంటే ఆత్మవైపుకు ప్రయాణించడం. ఆత్మవైపుకు ప్రయాణించడం అనేది కరెక్ట్గా 2000 AD జరిగింది. ఆ 2000 AD అంటే మనం సెంటనరీ మిలీనియం చేసుకున్నాం. ఆ 2000 సంవత్సరంలో ఏమైతే పడ్డాయో బీజాలు అవన్నీ కూడా బాగా ఫలిస్తాయి, వీటికి పర్మనెన్స్ ఉంది అని మాస్టర్ మనకందరికీ చెప్పారు. అలాగా చెప్పిన మాస్టరు ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేది స్పెషల్గా ఇచ్చారు. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం స్పెషల్గా ఇవ్వటంలో ఉద్దేశం ఏంటి అంటే మనకు ఒక ముఖ్యమైన మూడు లక్ష్యాలు ఉన్నాయి. అవేంటంటే భూమిపై స్వర్గావతరణ, ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. భూమిపై స్వర్గావతరణ మొదటిది. రెండోది ఏంటంటే వేద సామ్రాజ్య స్థాపన. వేద సామ్రాజ్య స్థాపన అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే మూడోది ఏంటంటే ఋషుల ఆధ్యాత్మిక సత్య దర్శనం. ఈ మూడు కూడా అతి త్వరలో ప్రతిష్ఠించబడాలి అని ఆచార్య ఆకాంక్ష. ఆ సమయంలో ఎంతో మందికి చెప్పారు, ఇంతమంది ఆల్రెడీ దీక్ష తీసుకున్నారు, ఒక 120 మంది, ఇంకో 200 మంది దీక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదంతా గ్రూప్గా ఒక 1000 మందితో చేస్తే ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా మీలో ఆత్మరాజ్య స్థాపన జరుగుతుంది అని మాస్టర్ ఇచ్చారు. ఇలాగా మాస్టర్ ఇచ్చిన ఈ ముఖ్యమైన ఉద్దేశాలు మూడిట్లో, మరి భూమి స్వర్గం అయితే స్వర్గం ఏమవుతుంది అని ప్రశ్న వేశారు ఈ మధ్య ఒకరు. స్వర్గం అంటే భూమి స్వర్గంగా మారడం అంటే భూమి మీద ఉన్న మనుషులందరూ దేవతలకు అయితే భూమే స్వర్గం అవుతుంది, మళ్ళీ ఇంకో స్వర్గంలోకి వీళ్ళు వెళ్ళిపోరు, భూమి స్వర్గం అయిపోతుంది అంతే. దానికి మాస్టర్ ఏం చెప్పారు అంటే మనం నిత్యము ఇది ధ్యానం చేసుకోవాలి అని మొదటిది ఇచ్చారు. ఈ ఒక్క ధ్యానం వల్ల మనం ఏమేం చేయగలం అంటే మనలో ఉన్న పరిపూర్ణమైన ఒక ఆకాశ తత్వం ఉంది, ఆ ఆకాశాన్ని మనం దర్శించాలి, ఇక్కడ చూడాలి. దర్శించాలి అంటే చూడాలి, మనలో ఉన్న ఆకాశాన్ని చూడాలి. మనం కళ్ళు తెరిచి ఎదురుకుండా చూస్తున్నాం, బయట ఆకాశం కనిపిస్తుంది. ఆకాశం ఎలా ఉంది అంటే నీలంగా ఉంది అంటాం. నీలంగా ఉండదు కానీ నీలంగా ఉంది అంటాం. మన దగ్గర ఉన్న ఆకాశం ఎవరికైనా నీలంగా కనిపిస్తుంది, అది మామూలుగానే ఉంటుంది. దూరంగా చూస్తే నీలంగా ఉంటుంది, అది ఒక సైంటిఫిక్ ఎఫెక్ట్. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. కానీ ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం సంబంధించిన విషయాలు కొన్ని మనం తప్పకుండా తెలుసుకుని తీరాలి. అవేంటంటే భూమి స్వర్గంగా మారాలంటే మొదటి కండిషన్ ఏంటంటే మానవులు దేవతలుగా మారాలి. దేవతలు అంటే ఇందాక చెప్పుకున్న బిల్డర్స్. ఏమి బిల్డ్ చేస్తారు వాళ్ళు? పరమాత్మకి తాను వ్యక్తం అవటానికి కావలసిన దేహాలని తయారు చేస్తూ ఉన్నారు ఈ మన శరీరాల్లో ఉండి వాళ్ళు. చాలా మందికి రాక్షసులు అసురులు అంటే తేడా తెలియకుండా గబగబా రెండు వాడచ్చు. కానీ అసురులు అంటే వాళ్ళ అసువుల్ని బాసి అంటే వాళ్ళ ప్రాణాలను పోగొట్టుకుని భగవంతుడి ప్రణాళిక కోసం పనిచేసేవాళ్ళు అసురులు. రాక్షసులు వేరు, రాక్షసులు అంటే ఖచ్చితంగా రావణాసురుడు, కుంభకర్ణుడు అలాంటి వాళ్ళు. అసురులు అలా చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు త్యాగం చేసుకుని బిల్డ్ చేస్తుంటారు దేహాలని. ఎందుకు ఆ దేహం అంటే ఆ దేహంలో ఉన్న జీవి నేను పరమాత్మ అంశని అని తెలుసుకోవడానికి కావలసిన ఒక బేస్ ఏదైతే ఉందో మనం రాకెట్ లాంచ్ చేయాలి. దానికి ఒక రాకెట్ లాంచింగ్ ప్యాడ్ అని ఉంటుంది పెద్దది, దాని మించి రాకెట్ లాంచ్ చేయాలి, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మన దేహం దేనికి ఆలయం అవుతుందంటే భగవంతుడికి ఇది ఒక దేవాలయంగా తయారవుతుంది. అలాగా పనిచేస్తారు దేవతలు. దేవతలు అలా పనిచేస్తారు. మరి మనం ఎందుకు దేవతలు అవ్వాలి, మనం ఎందుకు అసలు భూమిపై స్వర్గావతరణ జరగాలి అని క్వశ్చన్స్ న్యాచురల్గా వస్తాయి. అసలు భూమిపై స్వర్గావతరణ అవ్వాలా, అవ్వకపోతే ఏమవుతుంది, అవి తెలుసుకుందాం మనం. అలాగే ఇంకా ఏంటంటే భూమి స్వర్గంగా మారుతుంది అంటే అది నేచర్లో ఉన్న ఒక డెస్టినీ. ఇది ఇలా అవ్వాలి, డెస్టినీ అంటే ఇది ఇలా అవ్వాలని. ఎవరి భాగ్యాన్ని వాళ్ళు నిర్మించుకుంటారని గురువుగారు ఇచ్చారు. మనిషి తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడు. అంటే మనిషి దేవతగా అవ్వాలా, అవ్వక్కర్లేదా అంటే తానే నిర్మించుకుంటాడు తన దేవత్వాన్ని. అలాగే మనిషి రాక్షసుడు కావాలంటే అది కూడా వాడే నిర్మించుకుంటాడు. అలాగే ఈ భూమి మీద ఉన్న మానవులందరూ ప్రయత్నించి ఈ భూమిని స్వర్గంగా మార్చాలా అంటే అది కూడా వాళ్లే అనుకుంటారు. మనిషి తన భాగ్యాన్ని తానే నిర్మించుకుంటాడు, మనిషి తన స్వర్గాన్ని తానే నిర్మించుకుంటాడు. ఇలా నిర్మించుకోకపోతే ఏమవుతుందో మెల్లిగా తెలుసుకుందాం. దీని తర్వాత ఏమవుతుందంటే దేవతల రాజ్యంలో ఎవరుంటారు? మరి మనందరం దేవతలు అయిపోయాం. దేవతలు ఉన్నప్పుడు మాత్రమే ఋషులు వస్తారు. ఋషులు ఇప్పుడు సప్తమహర్షుల ప్రజ్ఞ ఎవరికి వస్తుంది? సూర్యుడికి వస్తుంది. సూర్యుడికి సప్త ఋషుల నుంచి కిరణ ప్రసారం ద్వారా ప్రజ్ఞ వచ్చి సూర్యుడు ఆ కిరణాలని గ్రహించి తన నుంచి మళ్ళీ కిరణాలని బయటికి వెదజల్లుతూ ఉంటాడు. ఆ వెదజల్లుతూ ఉన్న కిరణాలు మళ్ళీ కుజుడు బుజుడు గురుడు శుక్రుడు శని ఇలా గ్రహాలుగా ఏర్పడతాయి. ఆ గ్రహాలు సూర్యుడి నుంచి శక్తిని తీసుకుని వాటి క్వాలిటీని కలిపి మనకు పంపిస్తూ ఉంటాయి. భూమి మీదకి ఉన్న మానవులకి, చెట్లకి, జంతువులకి, ఖనిజాలకి పంపిస్తూ ఉంటాయి. అందుకని కిరణాల ద్వారా చైతన్యం ప్రవహిస్తూ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. సూర్యుడు ఎదురుగుండా నుంచున్నాం, చుర్రుమంటోంది ఎండ. అప్పుడు చుర్రుమంటోంది ఎండ అనుకోకుండా సూర్యుడి యొక్క ప్రజ్ఞ ఈ కిరణాల ద్వారా నాలో ప్రవేశిస్తోంది అనుకుని చూడండి ఎంత తేడా ఉంటుందో. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ఎక్కడ దేవతలు ఉంటారో అక్కడ ఋషులు ఉంటారు. ఋషులెవరు అంటే దేవతాశక్తులు ఎవరైతే ఉన్నాయో సృష్టిలో, వాళ్ళందరూ వాళ్లలో ఉన్నవాళ్ళు. దేవతాశక్తులు మనలో ఉన్నాయనుకోండి, సపోజ్ కిషోర్లో ఉన్నాయి దేవతాశక్తులు, అప్పుడు కిషోర్ మా పైకి బ్యాంకులో పనిచేస్తున్నా లేకపోతే ఇంకో కాలేజీలో లెక్చరర్గా చేస్తున్నా అతను ఋషే. ఆ ఋషిలో దేవతాశక్తులు ఉంటాయి, దేవతాశక్తులతో కలిసి పనిచేస్తాడు. ఋషి అంటే ఈజ్ ఏ వారధి అనమాట, మానవులకి దేవతలకి వారధి, వాళ్ళతో కలిసి పనిచేయగలడు. అందుకని వాళ్ళతో కలిసి పనిచేయగలడు కాబట్టి ఋషి. ఋషులు ఎప్పుడూ దేవతలకి సహాయం చేస్తూ ఉంటారు, చాలా మనకు కథల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ దేవతల రాజ్యంలో ఋషులు ఉంటారు, మొదట దేవతలు అనేది, తర్వాత ఋషులు వస్తారు. మనం గాయత్రి మహాయజ్ఞంలో చెప్పుకున్నాం, మనలో ఉన్న పశు స్వభావం అంతా పోయి నరుడు నారాయణుడుగా మనిషి దైవంగా మారాలంటే దుష్ప్రవృత్తుల నిర్మూలనం జరగాలి, సత్ప్రవృత్తుల సంవర్ధనం జరగాలి. అక్కడ ఋషి బీజంగా చెప్పుకున్నాం, దేవత వృక్షంగా చెప్పుకున్నాం. అంటే బీజ రూపంలో ఒక విత్తనం రూపంలో ఋషి పలుకుతాడు. ఇక్కడ విత్తనం వేసిన తర్వాత మొలిచిన తర్వాత కానీ తెలియదు చెట్టు ఏంటో. ఇప్పుడు గౌతముడు అనే ఒక ఋషి ఉన్నాడు, అలాగే భగీరథుడు అనే ఋషి ఉన్నాడు, లేకపోతే వశిష్ఠుడు ఉన్నాడు, లేకపోతే విశ్వామిత్రుడు ఉన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఒక ఆయన ఏం చేశాడు, ఎక్కడో భూమికి గంగని ఎక్కడి నుంచో దింపాడు. అలాగే ఇంకొక ఆయన గోదావరిని తీసుకొచ్చాడు, ఇంకొక ఆయన సృష్టికి ప్రతిసృష్టి చేశాడు, అలాగే ఇంకొక ఆయన బ్రహ్మ తేజస్సు అన్నిటికంటే గొప్పది క్షేత్రబలం కంట అని చెప్పి ఏం చేశాడు, వశిష్ఠుడు అవి చూపించాడు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నావు అంటే, ఋషులు ఎవరైతే ఉన్నారో ఆ దేవతలు ఋషులు కలిసి ఉంటారు. రామరాజ్య స్థాపన, ఆత్మ స్వరాజ్య స్థాపన, ఆత్మరాజ్య స్థాపన, ఈ పేర్లు ఏ చెప్పుకున్నా అవన్నీ జరిగిన దానికి గుర్తు ఏంటంటే, మనిషి దైవంగా, మనిషిలో దైవత్వం ప్రకటించబడటం అనేది జరగాలి. ఈ మనిషిలో దైవత్వం ప్రకటించబడాలంటే భూమి స్వర్గావతరణ జరగాలి అంటే, వేద సామ్రాజ్య స్థాపన జరగాలంటే, ఋషుల ఆధ్యాత్మిక సత్య దర్శనం జరగాలంటే, ఇవన్నిటికీ జరిగే పనేనా ఇది, లేకపోతే ఊరికేలాగా ఉటోపియానా? ఉటోపియా అంటే ఊహా ప్రపంచం, అందమైన ఊహా ప్రపంచం. అలా జరుగుతుందా, నిజంగా జరిగిందా అంటే నిజంగా జరుగుతుంది. ఎందుకంటే రామరాజ్యంలో ఉన్న లక్షణాలన్నీ అయోధ్య నగరాన్ని వర్ణిస్తూ చెప్తాడు. ఎప్పుడో అయోధ్య నగరాన్ని వర్ణించిన రామరాజ్య స్థాపన లేకపోతే రామాయణంలో కథలు కాకుండా, అలెగ్జాండర్ మన మీద దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితులు వర్ణించారు వాళ్ళు. ఏమని, ఇక్కడ ఎవరు అడుక్కునేవాళ్ళు కనబడలేదు. రామరాజ్యంలో కూడా అయోధ్య నగరాన్ని వర్ణించేటప్పుడు అలాగే ఉంటుంది, రామాయణంలో ఉంటుంది, చదివి చూడండి. ఇక్కడ దొంగలు లేరు, ఇక్కడ అడుక్కునేవాళ్ళు లేరు, ఇక్కడ ఎవరు రోగాలతో లేరు, ఇక్కడ ఎవరు ముసల్తనం వచ్చి ముగ్గుగా ఇలాగ ఒగ్గుతూ ఇలాగ వేడాడిపోతున్న వాళ్ళు లేరు, అకాల మరణాలు లేవు, అందరూ సత్యసంధులు, ఎవరికి డబ్బు మీద ఆశ లేదు, బంగారం మీద ఆశ లేదు, పరస్త్రీ వ్యామోహం లేదు, అందరూ సత్యం పలుకుతారు. ఇలాంటివి రామరాజ్యంలో ఏమి ఉన్నాయో అవన్నీ అలెగ్జాండర్ ఇండియా మీద దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు చూసినవి, రాసినవి ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఫారినర్స్ రాసినవి ఏవి అంటే, రామరాజ్యం ఎప్పుడో ఉంది, ఇప్పుడు ప్రస్తుతం లేదు అనుకోక్కర్లేదు. అలెగ్జాండర్ వచ్చి మన మీద దండయాత్ర చేసినప్పుడు ఒకడొకడు సాయం చేశాడు, వాడు సాయం చేయకపోతే వాళ్ళు అసలు లోపలికి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి స్థితి ఈ మధ్య వరకు కూడా ఉంది ఇండియాలో రామరాజ్యము. మళ్ళీ ఇప్పుడు ఉండాలి, ఎందుకు ఉండాలి, ఎందుకు అంటే అది మన అసలైన స్థితి కాబట్టి. చాలామందికి ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేయాల్సింది ఏంటంటే, సెవెన్ రేస్ గురించి చదువుకుంటున్నాం మనం. ఫస్ట్ రేస్, సెకండ్ రేస్, థర్డ్ రేస్, ఇలా సెవెన్ రేస్. దాంట్లో చివరిది సెరమోనియల్ మ్యాజిక్, లేకపోతే ఆర్గనైజేషన్, లేకపోతే క్రతు విజ్ఞానానికి సంబంధించినది ఈ ఏడో కిరణం. ఆ ఏడో కిరణం, సంగతి ఏంటంటే స్వరాట్, దాని పేరు స్వరాట్. స్వరాట్ అంటే ఎవరికి వాళ్లే రాజు, స్వరాజ్య స్థాపనకు సంబంధించిందనమాట. ఆ శక్తిధారలను కూడా తీసుకొస్తుంది ఏడో కిరణం త్రూ వరుణుడు, యురేనస్. మనకు సిరియస్ నక్షత్రం నుంచి శక్తిధారలు భూమి వైపు ప్రసరిస్తున్నప్పుడు వాటిని యురేనస్, నెప్ట్యూన్ అనే రెండు గ్రహాలు తీసుకుంటాయి. అంటే తెలుగులో వరుణుడు, ఇంద్రుడు. వాళ్ళిద్దరూ తీసుకున్న తర్వాత అవి శని గ్రహిస్తాడు, శని గ్రహించి భూమి మీదకి ఇస్తాడు. భూమి మీద ఎవరైతే సాధన చేసుకుంటూ సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఆ దత్తమండలం నుంచి వచ్చిన, అంటే సిరియస్ స్టార్ నుంచి వచ్చిన ప్రజ్ఞ శక్తులను ఏవైతే ఉన్నాయో, సిరియస్ నుంచి వచ్చిన జ్ఞానము, తేజస్సు ఏదైతే ఉందో అంతా గ్రహించగలరు త్రూ యురేనస్, నెప్ట్యూన్ అండ్ సాటర్న్. అవన్నీ కూడా స్వరాజ్య స్థాపనకి పనికొచ్చే కిరణాలు, ప్రజ్ఞ, ఆ కిరణాల ద్వారా వచ్చే ప్రజ్ఞ. అందుకని స్వరాజ్య స్థాపన, ఆత్మరాజ్య స్థాపన అని మాస్టర్ చెప్తారు. ఇంకా సరే, ఇవంతా బాగుంది. ఇవన్నీ మనకి ఎందుకు చెప్తారు? వాళ్ళకి కూడా ఆవేదన ఉంటుంది. ఇప్పుడు బాగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్యోతిష్యం నేర్చుకున్నాను, మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను. ఆ తర్వాత మా పెద్దనాన్నగారు అయ్యో ఈ జ్యోతిష్యం నాతో పోతుందేమో, ఎవరన్నా నేర్చుకుంటే బాగుండు అనుకున్నారట. అప్పుడు మా మేనమామ గారు విని నాకు చెప్పారు, ఆయనకి చెప్పారు, ఒక చదువుకుంటున్నాడా ఇంకా బీకా అయితే వద్దు, చదువు అయిపోయిన తర్వాత నా దగ్గర రమ్మను నేను చెప్తానంట. అప్పుడు గుంటూరు వెళ్ళి ఓ రెండు నెలలు ఆయన దగ్గర కూర్చుని నేర్చుకున్నాం, మూడు నెలలు. అలాగా ఆయనకున్న ఆవేదన ఏంటంటే ఈ జ్ఞానం నాతోనే పోతుంది ఎలాగా. అలాగే ఋషులకు కూడా ఈ జ్ఞానం కంటిన్యూ అవ్వాలనే ఆవేదన ఉంటుంది. అలాంటి ఆవేదన మనలో ఉండాలి. గురువుల్లో ఎలాగా ఉంటుంది ఆ గురువుల్లో ఉన్న ఆవేదన? షిరిడి సాయిబాబా ఏం చెప్తారంటే, నా దగ్గర ఖజానా ఉంది, ఎవరు అడగట్లేదు దాని గురించి, అందరూ ఆ కోరికలు తీర్చు, ఈ కోరికలు తీర్చు అని అడుగుతారు తప్ప నా దగ్గర ఉన్న ఖజానా గురించి ఎవరు మాట్లాడరు. అది షిరిడి సాయి ఆవేదన. అందరి ఆవేదన అదే. మనం అందరం కూడా భగవత్తత్వం ఏమిటి, ఒక వివేకానందని ఎక్సెప్షన్, నువ్వు దేవుని చూసా అయితే నాకు చూపించని అడిగాడు. మిగతా వాళ్ళందరూ కూడా అలా అడిగిన దాఖలాలు కనబడవు. ఇక్కడ ఆవేదన మనలో ఉంటే అప్పుడు కానీ గురువులు కానీ ఋషులు కానీ మనకు సహాయం చేస్తారు. అంటే ఆవేదన ఉందా లేదా అంటే ఉంది కాబట్టి మాస్టరు ఎస్ఎస్ఎస్ అంటే సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఇచ్చారు. సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము ఆవేదన ఉంటే ఇచ్చారంటే రెండు రకాల ఆవేదనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే టైం అయిపోతుంది ఈ భూమికి. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం ద స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఇన్ ద ఇవల్యూషనరీ ఆర్క్, ఈ స్లోలీ ఈజ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ఇవల్యూషనరీ ఆర్క్ అట్ ఏ డిమ్ అండ్ డిస్టెంట్ టైమ్ అని ఒక సెంటెన్స్ ఉంది మాస్టర్ జ్వాలకుల్ గారి కేంద్ర సార్ చెప్పుకున్నాం. ఆ సెంటెన్స్ తర్వాత సెంటెన్స్ లో ఉంది, ఇక్కడ ఆత్మతత్వం ఏదైతే ఉందో, మనిషిలో ఉన్న ఆత్మతత్వాన్ని మనిషి ఆకలింపు చేసుకుని దాన్ని తను అవగతం చేసుకుని సాధన ద్వారా దాని విషయాన్ని గ్రహించి తాను ఆత్మని, పరమాత్మ యొక్క అంశాన్ని, ఆ పరమాత్మ నేను ఒకటే, అయమాత్మ పరబ్రహ్మ, లేదా అహం బ్రహ్మాస్మి, లేదా తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవి మహావాక్యాలు అనమాట ఈ నాలుగు. వీటికి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించడానికి అనువైన వాతావరణాన్ని భూమి ప్రొవైడ్ చేయడానికి ఒప్పుకుంది. భూమి ఒప్పుకుంది కాబట్టి మానవులు చంద్రుడి నుంచి ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ ఉన్న మానవులు ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి టైం లిమిట్ ఉన్నది. ఆ టైం లిమిట్లో చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరంలో ఎన్నో అణువులు ఉంటాయి, అలాగే చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, తలకాయ ఉంది, కళ్ళు ఉన్నాయి, ఇలా విడివిడిగా భాగాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కలిపి ఒక్క యూనిట్గా పనిచేస్తుంది, ఒక మనిషిగా పనిచేస్తాడు. అలాగే ది స్పిరిట్ ఆఫ్ ది ఎర్త్, ఈ భూమికి ఒక స్పిరిట్, ఒక స్పిరిట్ అనే అనుకుందాం తెలుగు అక్కర్లేదు, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, భూమాత. ఆ భూమాత లో మనం ఒక చిన్న నలుసు అనమాట, ఒక చిన్న అణువు ఎలాగైతే మన చర్మం మీద ఒక చిన్న సెల్ ఉంటుందో అలా మనం ఈ భూమికి ఒక చిన్న సెల్ లాంటి వాడు. ఈ మనుషులందరూ చిన్న 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 సెల్స్ అణువులు. ఆ సెల్స్ అన్ని కూడా బాగా ఆలోచించే వాళ్ళు ఏమో భూమికి తలకాయలు, బాగా యుద్ధం చేసి ప్రజలను రక్షించడానికి సిద్ధపడేవాళ్ళేమో క్షత్రియులు బాహువులు, అలాగే మంచిగా వ్యాపారం చేసి అవి ఇవి చేసేవాళ్ళందరూ కూడా తొడలు, కష్టపడి పని చేసేవాళ్ళు వాళ్ళకి అన్ని సప్లై చేసేవాళ్ళందరూ కాళ్ళు. ఇలాగా ఆ వ్యక్తి యొక్క శరీరంలో భాగాలుగా వాటిలో అణువులుగా మనం అందరం జీవిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు అంటే ఈ ఆత్మజ్ఞానం సంపాదించడానికి మనకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆయన ఎవల్యూషన్లోకి ముందరకు వెళ్ళిపోతాడో ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ లోపల మనం ఈ జ్ఞానాన్ని సంపాదించకపోతే మనందరం కూడా ఇప్పుడు ఒక తిరగలి రాయి కథ చెప్తారు షిరిడి సాయిబాబా గారు. తిరగలి వేస్తూ ఉంటే ఏమవుతుంది, తిరగలి ఇలా తిప్పుతూ ఉన్నాం అనుకోండి, ఆ పైన చిన్న చిల్లు ఉంటుంది దాంట్లో మనం ధాన్యం లేకపోతే కందిపప్పు ఏమన్నా పోసాం అనుకోండి, తిప్పుతుంటే అయిపోయింది ఆ రెండు రాళ్ల మధ్యలో నలిగి కింద పడుతూ ఉంటుంది లాగా కదా. దాన్ని ఎలాగైతే గుర్తు పెట్టుకుంటాం అలాగా నలగనవి ఏవైతే ఉన్నాయో అవి ఆ చిల్లు దగ్గర ఉన్న యాక్సిల్ ఏదైతే ఉందో దాని దగ్గర ఉండిపోతాయి, అక్షం దగ్గర ఉండిపోతాయి, మిగతా అన్ని దూరంగా అలా విసిరేయబడుతూ ఉంటాయి. అలాగా మనిషి కూడా అపాయింటెడ్ టైంలో తన యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకుండా గనక జీవితాన్ని గడిపేస్తే వాడు కూడా ఈ భూమి మీద నుంచి తోసివేయబడతాడు. భూమి మీద తోసేస్తే ఏమవుతుందండి అంటే ఏమవుదు, ఇంకొక భూమి వస్తుంది, ఈ భూమి ప్లేస్లో ఇంకొక భూమి వస్తుంది, ఆ భూమి మీద పడతాడు వెళ్ళి. ఆ భూమి మీద పడినప్పుడు ఆల్రెడీ ఆ భూమి మీద బతకటానికి ఎలిజిబిలిటీ సంపాదించిన జీవులు కొందరు ఉంటారు ఆ భూమి మీద, వాళ్ళతో కలిసి బతకాలి వీడు. ఇదివరకు ఎవరైతే వీడితో కలిసి బతికారో వాళ్ళందరూ ముందరకు వెళ్ళిపోతారు, వీడు వెనక్కి పడిపోతారు. అంటే 10th class ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మళ్ళీ 10th class పాస్ అయితే తప్ప ఇంటర్మీడియట్ పాస్ అయితే తప్ప డిగ్రీ ఎలా రాదు. అలాగా ఈ భూమి మీద ఈ ఆత్మతత్వం ఇప్పుడు తెలుసుకోకపోతే మనందరం గనక ఈ భూమి కనుక ముందరికి వెళితే మనల్ని విసిరేస్తే అప్పుడు మనందరం ఇంకొక భూమి మీద పుడతాం. ఆ ఇంకొక భూమి మీద మళ్ళీ మనం ఇంకా కష్టపడి నేర్చుకోవాలి, ఇంత సులభంగా రాదు. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారం వీళ్ళు ఎవరెవరితో కలిసి ఉండాలో వాళ్ళ వాళ్ళతో కలిసి ఉంటారు. ఈ పడిపోయిన వాళ్ళందరూ గ్రూప్గా మళ్ళీ ఇక్కడ పుడతారు. ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ చేస్తుంది, మళ్ళీ వీళ్ళ కోసం పాపం గురువులు మళ్ళీ అక్కడికి వచ్చి ఈ జ్ఞానం అంతా చెప్పాల్సి వస్తుంది, అక్కడ పనిచేయాల్సి వస్తుంది, ఇక్కడ పనిచేయాలి, వాళ్ళకు కూడా ఎక్కువ వర్క్ లోడ్ ఉంటుంది. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ఒక కెలామిటీని తప్పించడానికి 5000 సంవత్సరాల నుంచి చెప్తున్న మహా సీక్రెట్గా ఉంచిన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మాస్టారు సరిగ్గా 1999 ఆగస్టులో రిలీజ్ చేశారు. ఇలాగా ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం గురించి మనకేమన్నా ఆవేదన ఉందా? ఆవేదన అంటే ఏంటి అసలు? ఆవేదన అంటే చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళడం అని ఏడుస్తున్నాడు అనుకోండి, సాయంత్రం సినిమాకి తీసుకెళ్తాను అంటే వెంటనే బయలుదేరుతాడు. వాడికి ఎలాగన్నా మనం పంపించాలి స్కూల్కి అని మనం ఎలాగైతే ప్లాన్ వేస్తున్నామో అలాగే మనల్ని కూడా ఎలాగన్నా ఆత్మ జ్ఞాన సంపన్నులు చేయాలి వీళ్ళని, వాళ్ళకి ఆవేదన ఉంటుంది. దే ఆల్సో ఫీల్. ఈ ఆవేదన మనలో ఉంటే ఋషులు గురువులు సాయం చేస్తారు. ఆవేదన గురుదేవుల ఆత్మగతిలో ఎలా ఉందో మనం గమనించాలి. ఈ భూమి సర్వనాశనం అయ్యే పరిస్థితులు ఉన్నాయి, దీన్ని తప్పించడానికి నువ్వు పంచవీరభద్ర సాధన చేయాలి. అలా పంచవీరభద్ర సాధన చేస్తున్నంతసేపు నీ ఫిజికల్ బాడీ, ఈ భౌతిక శరీరం ఉంటుంది, ఎప్పుడైతే అవి 5 విడిగా పనిచేయడానికి శక్తి సంపాదిస్తాయో అప్పుడు ఈ శరీరం పడిపోతుంది అని పరమపూజ్య గురుదేవులకి వాళ్ళ గురుదేవులు చెప్పారు. అప్పుడు దానికి ఆయన సిద్ధపడ్డారు. అంటే తన శరీరాన్ని త్యాగం చేయడానికి ఏ రకంగా అయితే దేవతల విజయం కోసం ఇంద్రుడికి వజ్రాయుధం ఇవ్వడానికి దధీచి తన వెన్నెముకనిచ్చాడు, అలా గురుదేవులు తన శరీరాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అలాంటి ఆవేదన గురుదేవులకు ఉంది, ఈ భూమిని రక్షించాలి, ఈ భూమి మీద ఉన్న ఈ భూమిని రక్షించకపోతే ఏమవుతుంది అనే ప్రశ్నకి ఆన్సర్ ఇప్పుడు వచ్చేసి ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి కనుక ఇప్పుడే గనక ముక్కలు ముక్కలు అయిపోయింది అనుకోండి, ఫిజికల్ ప్లేన్ లో లేదనుకోండి, అప్పుడు అది ఎవల్యూషన్ ఆర్క్ లో టక్మని ముందరకి వెళ్ళిపోయినప్పుడు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానం ఇంకా తెచ్చుకొని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఫెయిల్యూర్స్ అయిపోయి ఇంకొక భూమి మీద పడిపోతారు. అక్కడ మళ్ళీ ఫ్రెష్ గా ఈ ఆత్మజ్ఞానం తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. భూమి ముక్కలైపోతే ఏంటి మాకు అని ప్రశ్న, ఇది నిజంగా నమ్మచ్చా అన్నట్టుండే ఒక స్టేట్మెంట్ అనమాట. ఒకసారి మాస్టర్ చెప్పారు, భూమి చుట్టూ మేమందరం కూడి పెద్ద కార్యక్రమం చేశాం, దానివల్ల ఇదిగో ఇలా జరిగిందని ఒకరోజు ఆశ్రమంలో చెప్పారు. ఒకవేళ తేదీ అది కనుక రికార్డ్ ఏమైనా ఉంటే తర్వాత వినండి. ఆవేదన గురుదేవుల్లో ఇంకొకసారి ఎలా కనిపిస్తుందంటే, మూడోసారి హిమాలయ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఋషులందరికీ పరిచయం చేస్తారు గురుదేవుల్ని, వాళ్ళ గురువు గారు పరిచయం చేసినప్పుడు ఆ ఋషుల ఆవేదన ఏంటో గురువు గారికి అర్థమైంది. ఋషుల ఆవేదన ఏంటి, ఋషి పరంపర లుప్తం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఋషి పరంపరను స్థాపించాలి, పునఃస్థాపన చేయాలి అని చెప్పి వరుసగా సప్త మహర్షులు ఏమేం చేశారు, వశిష్ఠుడు ఏం చేశాడు, శంకరాచార్యుల వారు ఏం చేశారు, నారదుడు ఏం చేశాడు, ఇలాగ యాజ్ఞవల్కుడు ఏం చేశాడు, కణాదుడు ఏం చేశాడు, పిప్పలాదుడు ఏం చేశాడు, ఇలా వరుసగా అందరివి గురువుగారు మళ్ళీ మనకు శాంతికుంజులో అన్నిటికీ బీజారోపణ చేశారు. అది ఆయనకున్న ఆవేదన. ఆవేదన అంటే అది. అలాగే మన మీద ప్రేమతోటి మనల్ని రక్షించాలి, మనల్ని ఉద్ధరించాలని ఒక ఆవేదనతోటి ఇవ్వబడింది సమర్థ సద్గురు స్పర్శించాను. మనకందరికీ కూడా గురుదేవుల యొక్క ఆవేదన, ఋషుల ఆవేదన తెలియాలి. మనకు కూడా పర్సనల్ గా ఆవేదన ఉన్నాయి, నాకు అది అవ్వలేదని ఒక ఆవేదన, నాకు ఇది అవ్వలేదు, మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, మా అబ్బాయి పెళ్ళి, అడుగు ఉద్యోగం రావాలి, ఇంకా చదువు అవ్వలేదు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఋషుల ప్రణాళికలో ఏ పార్ట్ ప్లే చెయ్యవు, వాటికి వేరే ఉపయోగం లేదు. కాబట్టి మనకున్న బాధ్యతలు బంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్లోగా అడ్జస్ట్ అవుతాయి. ఎందుకంటే మాస్టర్ ఒకటే చెప్తారు, మిలిటరీలో చేరి యుద్ధం చేస్తుంటే మిలిటరీ వాళ్ళకి గవర్నమెంట్ ఇంకో రేషన్ ఇస్తుంది, జీతం ఇస్తుంది, సెలవులు ఇస్తాయి, అలా ఫెసిలిటీస్ చాలా ఇస్తాయి. దాంట్లో ఎలాగైతే వాళ్ళ రక్షణ అంతా గవర్నమెంట్ తీసుకుంటుందో అలాగ ఎవరైతే వీటిలో ఉంటారో వాళ్ళ రక్షణ అంతా గురువులు తీసుకుంటారు అని చెప్తున్నారు. అందుకని ఇంతవరకు తెలుసుకున్న తర్వాత అసలు మనం జీవులుగా పుట్టాం. ఈ జీవులుగా మనం పుట్టడం అనేది ఏదైతే ఉందో దీనికి గల కారణం కూడా తెలుసుకోవాలి. జీవులుగా పుట్టామంటే మనకు ఆరిజిన్ ఏంటి, మీ మదర్ ఫాదర్ ఎవరంటే ఫలానా అని చెప్తారు, అలా అలా వెనక్కి వెళ్తే ఎక్కడికి వెళ్తే 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 చివరికి అందరికీ తల్లిదండ్రి గురువు భగవంతుడే. ఎందుకు తెలియాలి అంటే దారి తెప్పిపోయిన సింహం పిల్ల ఎలాగైతే మేక గుంపులోనో లేదా గొర్రెల గుంపులోనో దిగిపోయి అలాగ మేకలాగానో గొర్రెలాగానో అరుస్తూ బతుకుతూ ఉంటే అప్పుడు ఇంకొక సింహం చూసి దాన్ని నువ్వు సింహం పిల్లవి మేకవు కాదు గొర్రెవు కాదని చెప్తుంది, చెప్పినప్పుడు దానికి అర్థం నోహో నేను సింహాన్ని, అప్పుడు సింహంలా బతుకుతుంది. అలాగే మనం కూడా పరమాత్మ అంశలము అని తెలియనంత కాలం మనం దీనంగా హీనంగా దుర్భరంగా తుచ్ఛంగా ఒక క్రిమికీటకాదుల్లాగా పశుపక్ష్యాదుల్లాగానే బతుకుతాం. అంటే పశుపక్ష్యాదులు మనకంటే బాగుంటాయి తిట్టడం కాదు, అవి కరెక్ట్గా నేచర్కి అనుగుణంగా బతుకుతాయి, మనకు నేచర్ ఎగ్నిస్ట్గా బతుకుతాం. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే వీటిని కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనం ఆత్మ స్వరూపులం అనే జ్ఞానం సంపాదించడానికి ఈ దేహం ఇవ్వబడింది అని తెలుసుకోవాలి. ఆత్మస్వరూపమైన నేను అనే మాట వాడగలిగి ఉండాలి, దానికోసం వచ్చిన దేహం, మిగతా వాటి కోసం కాదు. మరి మాకు తెలియదే ఇంతకాలం అంటే ఏం నష్టం లేదు, ఇప్పుడు తెలుస్తుంది కదా. జీవులుగా మనం ఎలా పుట్టామో తెలుసుకోవటం వల్ల ఉపయోగం ఏంటో కూడా మనం ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. అదేంటంటే మొట్టమొదట నేను అని మన అందరం అంటుంటాం, అలాంటి ఒక విశ్వం అంతటా ఉన్న ఒక తత్వం ఉంది నేను, దాన్ని పరబ్రహ్మం అంటాం. ఆ పరబ్రహ్మం నుంచి ఆకాశం ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు భూమి అన్నీ ఉన్నాయి మనం కూడా. ఆకాశం భగవంతుడి యొక్క శరీరము, చుట్టానికి అక్కడ ఏం లేనట్టుగా ఉంటుంది. కొందరు శూన్యము అంటారు, శూన్యం కాదు అది, పరిపూర్ణమైన భగవత్ తత్వంతో నిండి ఉన్నది అది. ఆకాశ స్వరూపమైన దేహం ఏదైతే ఉందో ఆ దాంట్లో ఓంకారం లాగా గిరగిరగిర తిరుగుతుంది. గురువుగారు గాయత్రి మహాజ్ఞాలు ఇస్తారు, మొట్టమొదటి ఓంకారం 7 సార్లు అలాగా ప్రతిధ్వనించింది, ఆ ఓంకారంలోంచి తరంగాలు వచ్చి సూక్ష్మ ప్రకృతి తయారైంది. ఏది? హ్రీం శ్రీం క్లీం. అలాగా మిగతా సృష్టి అంతా రావడానికి కారణమైందని చెప్తారు. అలాగా ఈ ఆకాశం భగవంతుడి శరీరంలో ఓంకారం లా బొంగరంలాగా తిరిగిందనమాట. తిరిగినప్పుడు ఏమైందంటే దాంట్లో చోటు ఏర్పడింది గోడాకారం. అలాగా ఒక నీళ్ళని ఇలా పైనుంచి కిందకి పడేసామనుకోండి, అది ఒక స్పెరికల్ షేప్ లో ఉంటుంది. ఎప్పుడు ఎక్కడైతే స్పేస్ తక్కువగా ఉంటుంది, ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు పోసామనుకోండి కిందకి, అవన్నీ ఇలాగ గోళీల్లాగా పడతాయి అనమాట. గోళీల్లాగా ఉంటాయి, కింద పడిపో అక్కడ గోళీ గోళీ గోళీల్లాగా ఉంటాయి. అలాగా ఎందుకంటే దానికి న్యాచురల్ గా ఉండే ఒక రూపం ఉంది, ఆ రూపం గోళీ లాంటిది అనమాట. స్పిరికల్ షేప్, ఆ స్పిరికల్ షేప్ లో ఉంటుంది. అలాగే దాంట్లోంచి రెండు పుడతాయి, కాలము దేశము. తర్వాత మిగతా సృష్టి అంతా జరుగుతుంది. ఈ ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీళ్లు, నీళ్ల నుంచి భూమి, భూమి నుంచి అన్నం, అన్నం నుంచి జీవులు పుడతాయి. జీవులు మనం, జీవులంటే పశుపక్ష్యాదులు మనం, అదే వృక్షాలు కూడా. కాబట్టి అన్నిటికీ మూలం ఏంటి? ఆకాశం. ఆకాశం అంటే పరమాత్మ యొక్క శరీరం అంటే పరమాత్మ. ఈ జీవులు ఇలా పుట్టినందుకు వాళ్ళ ఆరిజిన్ ఏమిటి అంటే ఆకాశం, పరమాత్మ. ఆ పరమాత్మ జ్ఞానం సంపాదించడం, ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కడు అనేది ఋషుల ఆవేదన. ఋషుల ఆవేదన ఏంటంటే ప్రతి ఒక్క జీవి కూడా తనలోనే ఆత్మరాజ్య స్థాపన చేసుకోవాలి. ఈ ఆత్మరాజ్య స్థాపన జరగాలి, స్వ ఆత్మరాజ్య స్థాపన జరగాలి. ఇది ఎక్కడ జరగాలి అంటే ప్రతి వారి హృదయంలో జరగాలి. ఎక్కడో కాదు, రాజ్యస్థాపన అంటే ఏదో ఒక పెద్ద సింహాసనం పెట్టుకుని దాని మీద కూర్చోవడం కాదు. మన హృదయంలో ఆత్మరాజ్య స్థాపన జరగాలి. మన హృదయంలో ఆత్మరాజ్య స్థాపన సాధించాలి అంటే ఏం చేయాలి? ఎవరికి వాళ్లే దీన్ని చేసుకోవాలి, ఇంకెవరు వచ్చి చేయరు. గురువులు కూడా మార్గం చూపిస్తారు. గురువు ఎప్పుడు కూడా ఒక ఇలాగా దాని ఏమంటారు సైన్ పోస్ట్, ఇలా వెళ్తే ఢిల్లీ వస్తుంది, ఇలా వెళ్తే హరిద్వార్ వస్తుంది. హరిద్వార్ 60 కిలోమీటర్ల దూరంలో ఉంది, హరిద్వార్ 2 కిలోమీటర్లు ఉంది, హరిద్వార్ నుంచి శాంతికుంజ్ ఇక్కడ ఉంది, శాంతికుంజ్లో ఫలానా చోట గురువు గారు ఉంటారు, ఫలానా చోట మాతాజీ ఉంటారు, ఫలానా చోట అఖండ జ్యోతి వెలుగుతుంది, ఫలానా చోట ప్రవచన కక్ష ఉంది, ఇక్కడ యజ్ఞాలు జరుగుతాయి. ఇలాగా ఎలాగైతే సైన్ బోర్డ్స్ ఉంటాయో, లేకపోతే మార్గం చూపించడానికి గుర్తులు ఉంటాయో, అలా గురువు ఏం చేస్తాడంటే గుర్తు చూపిస్తూ ఉంటాడు. ఇలా వెళ్ళరా అబ్బాయి, ఇదిగో ఇక్కడ వెళ్ళి ఇది చెయ్యి అంటాడు. అక్కడ స్వయంగా ఎవడందరూ వాడు చెయ్యాల్సిందే. నా మాస్టర్ ఎంత ప్రేమ అండి మాకు, మీరంటే, మీరంటే మాకు చాలా ప్రేమ, మీరంటే మాకు ప్రేమ. మా మేమంటే మీకు ప్రేమ ఉందో లేదో కానీ మాకు ప్రేమ ఉంది కాబట్టి మీరు మా బదులు చేసేయండి అంటే చేయరు. రామకృష్ణ మాస్టర్ ఒళ్ళో కూర్చున్నాను నేను, నేను కానీ పెసరట్లు తినిపించాను కాబట్టి నాకు చేసి పెడతాడు, ఇలాంటి పిచ్చి భ్రమంలో ఉండకూడదు. ఆయన ఏం చేస్తారు అంటే మనకు కావాల్సినంతా చేస్తారు, అన్నీ చెప్తారు. చెప్పి ఇప్పుడు నడవాల్సింది ఎవరు అంటే ఎవరికి వాళ్ళు నడవాలి, అంతవరకు తీసుకెళ్తారు. గుర్రాన్ని నది ఒడ్డు వరకు తీసుకెళ్తారు, నోటిని నీటి వరకు పెడతారు. అది తాగాలి తప్ప తీసుకెళ్ళిన వాడు తాగుతాడు? తాగలాడు కదా, తాగించలేడు, గుర్రమే తాగాలి. అలాగే మనమే చెయ్యాలి ఈ ప్రయత్నం. దీన్ని సాధించడానికి, ఈ స్వ ఆత్మరాజ్య స్థాపన చేసుకోవడానికి దీన్ని ఎవరంతటి వాళ్లే చేసుకోవాలి. దేనిపై ఆధారపడాలి దీనికోసం? మనం మరి దీన్ని చేసుకుంటాం నిజమే, ఎవరి మీద ఆధారపడి చేయాలండి? ఇదంతంటే గురువు మీద ఆధారపడి చేయాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ వాళ్ళు చేశారు కాబట్టి, ఇది ఆల్రెడీ వాళ్ళకి దాని గురించి తెలుసు కాబట్టి చెప్తున్నారు. తెలియంది ఎప్పుడు చెప్పరు. గురువు తను తను తెలుసుకుని, తను సాధన చేసుకుని, దాంట్లో ఉన్న అనుభూతి తెచ్చుకుని అప్పుడు మనకు చెప్తారు. అందుకని పరమాత్మ అన్న గురువు అన్న ఒకటే, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందుకని పరబ్రహ్మము నుంచి మనం వచ్చాము అంటే పరబ్రహ్మ యొక్క స ఆకార రూపం అంటే సగుణ రూపం ఏదైతే ఉందో అది గురువు. పరబ్రహ్మను విడిగా చూడటం అనే ఒక భ్రమ ఉండక్కర్లేదు, గురువే పరబ్రహ్మం. ఆ గురువును చూస్తూ, ఆ గురువు పేరు ఏంటంటే శ్రీరామకృష్ణ కాదు, ఓం శ్రీరామశర్మ ఆచార్య గారు కాదు, ఓం ఆ శ్రీకే కాదు, ఓం మాస్టర్ శ్రీవి కాదు, ఓం భగవంతుడి పేరు ఓం, తస్య వాచక ప్రణవ ఆయన పేరు ఓం. అందుకని గురువు గారు శరీరానికి వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు ఒకటి ఉంటుంది, అసలు పేరు ఒకటి ఉంటుంది. ఆ అసలు పేరు భగవంతుడి పేరే ఓం. అందుకని ఓంకారాన్ని ఉచ్చరించాలి, ఉచ్చరిస్తూ వినాలి. ఓ అలా ఓంకారం అన్నప్పుడు ఇంకా కాసేపటికి మనం ఓంకారం అనలేము, ఆగిపోతుంది. మళ్ళీ గాలి పీల్చుకుంటాం, ఈ ఓంకారం మనం అంటాం అయిపోవడం, మళ్ళీ గాలి పీల్చుకోవడం, ఈ మధ్యలో కాస్త గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ పట్టుకోవాలి, ఆ గ్యాప్ ఆకాశం. ఓంకారం ఎక్కడ లయమైపోతుంది, అలాగే ఓంకారం ఎక్కడ మొదలవుతోంది, రెండు ఒకటి ఒకటి. ఈ ఓంకారం చేస్తున్నప్పుడు ఓం అంటాం, మంత్రదీక్ష అనుకుందాం. మంత్రదీక్ష అంటే ఊరికే మంత్రం చెప్పని చేయడమే. ఓం 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 అనుకుంటున్నాం అనుకోండి, పెద్దగా యాడ్ అయ్యే ఉండదు. కానీ మంత్రం సీరియస్గా చేస్తే అప్పుడు అది అగ్నిదీక్ష అవుతుంది. అగ్నిదీక్షలో ఎప్పుడైతే మనిషి ప్రవేశిస్తాడో వాడు ఇంకా ఉండలేడు, వాడిలో మార్పు వచ్చేస్తుంది. అగ్ని రెండు పనులు చేస్తుంది. ఒకటేంటి, దాంట్లో పడేసిన వస్తువుల్ని మారుస్తుంది. అంటే సపోజు నీళ్లను వేడి చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఆ వేడికి నీళ్లు ఆవిరైపోతుంది, ఇంకా వేడి చేస్తే మొత్తం గ్యాస్గా మారిపోతుంది. అదే వేడిని తగ్గించేస్తే ఐస్ గడ్డలాగా అయిపోతుంది, అది వేసి కొడితే దెబ్బలు కూడా తగ్గుతాయి. అంటే అగ్ని ఏం చేస్తుంది, పదార్థం యొక్క స్వరూపాన్ని మార్చేస్తుంది. అలాగ మనలో అగ్ని అంటుకుంది అనుకోండి, మనకు ఆ మంత్రం వల్ల అగ్ని అంటుకుంటే మనం ఇంకా ఈ కార్యక్రమం చేయకుండా ఉండలేము అనే ఒక పరిస్థితి వచ్చేస్తుంది, మనలో మార్పు తీసుకొస్తుంది. అది అగ్నిదీక్ష అయితే ఇంకా బ్రహ్మదీక్ష అని మూడోది ఉంది. మొదటిదేమో మంత్రదీక్ష, రెండోదేమో అగ్నిదీక్ష. ఈ అగ్నిదీక్షలో మనం ఎలాగైనా సరే మారాలి. మారిన తర్వాత అగ్నిదీక్ష మొదలైపోతుంది, మొదలైన తర్వాత అగ్నిదీక్ష, రెండు ఒకసారి జరుగుతాయి. అయిన తర్వాత ఈ బ్రహ్మదీక్షలో మనం ప్రవేశిస్తాం. ఎప్పుడైతే ఓంకారాన్ని చక్కగా ఎలాగైతే చేయమన్నారు అలా చేస్తాము, అప్పుడు అది బ్రహ్మదీక్ష అవుతుంది. ఈ బ్రహ్మదీక్షకు గుర్తు ఏంటంటే ఇతీనాం బ్రహ్మ భవతి సారథి. ఎవరైతే వాళ్ళ ఇంద్రియ ప్రవృత్తులన్నింటినీ అధీనంలో ఉంచుకున్నారో, యతులుగా ఉన్నారో, అలాంటి యతుల యొక్క సారథి అవుతాడు బ్రహ్మ. గురువులందరూ అలాంటి వాళ్ళే, మాస్టర్ అలాంటి వారే, శ్రీరామ్ శర్మ ఆచార్య గురుదేవులు అలాంటి వారే. ఇంకా మనకు తెలిసిన ఎన్ని పేర్లన్న చెప్పుకోండి, గురువులందరూ కూడా ఈ బ్రహ్మదీక్షలో ఉన్నవాళ్ళే. వాళ్ళ జీవితాలు ఆ పరబ్రహ్మం చెప్పినట్టుగా నడుస్తాయి, వాళ్ళ సొంత ప్లాన్స్ ఏ ఉండవు. ఇంకా ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత ఉంది, అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, భూమి ఒక్కటే మనకు ఆ ఆత్మ చైతన్యం, ఆత్మ చేతనం చైతన్యం ఏదైతే ఉందో అది ప్రోధి అవ్వటానికి కావాల్సిన పరిస్థితులు కల్పిస్తాను అని ఒప్పుకున్నది. కాబట్టి ఇక్కడ మాస్టర్ జ్వాలకులు గారు చెప్పింది మళ్ళీ చెప్పుకున్నాం, ఈ భూమి ఎప్పుడు స్లోగా వెళ్తోంది, కానీ ఈ మధ్య ఈథరిక్ బాడీలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఆ మార్పులు చేయటం వల్ల భూమి యొక్క ఈథరిక్ బాడీ, దేవతలు వీళ్ళందరూ ఫాస్ట్గా ఎవల్యూషన్లో ముందరకు వెళ్ళిపోతున్నారు. అందుకని మామూలు కంటే, ఎక్స్పెక్టెడ్ టైం కంటే భూమి ముందరే ఎవల్యూషన్లో ముందరకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ లోపల మీ అందరూ తయారు కండి అని చెప్తున్నారు. అందుకని ఈ పరమాత్మ నామైన ఓంకారాన్ని, పరమాత్మ ఎక్కడున్నాడు, అణు అణువున ఉన్నాడు, మాకు తెలియదు కానీ ముందర నమ్మాలి, పెద్దలు చెప్పింది నమ్మాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దర్శించారు కాబట్టి చెప్తారు, వాళ్ళు అబద్ధాలు ఆడరు. పరమాత్మ అణు అణువు ఉన్నాడు. మనం ఓంకారం అంటుంటే అణు అణువునా ఉన్న పరమాత్మ ఆయనతోటి నా చేతనత్వం ఒకటవుతోంది అని భావన చెయ్యాలి. ఎప్పుడైతే ఓం ఒక వ్యక్తి అన్నాడో అతని చేతనత్వం అంతా కూడా ఈ విశ్వ చైతన్యంతో, విశ్వ చేతనత్వంతో, పరమాత్మతోటి ఒక్కటవుతుంది. బయట లోపల ఒకటే ఉంటుంది ఆకాశం. మనం పంచకోశాల గురించి చెప్పుకున్నాం, అన్నమయ కోశం గురించి, ప్రాణమయ కోశం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయ కోశం. ఈ కోశాలన్నింటిలో కూడా మళ్ళీ ఆకాశమే ఉంటుంది. మన శరీరానికి బయట ఆకాశమే ఉంటుంది, లోపల ఆకాశమే ఉంటుంది. ఈ బయట లోపల ఉన్న ఆకాశాన్ని మనం స్మరించుకుంటూ ఉండటమే సమర్థ సద్గురు స్పర్శకి మనకు మూలం. అలాంటి సమర్థ సద్గురు స్పర్శలో స్పర్శ అనే పదానికి ఏంటి, ఇంకేమైనా పెట్టచ్చు కదా, సమర్థ సద్గురు దర్శన ధ్యానం అనొచ్చు కదా, దర్శనం ఇస్తాడు ఆయన. దర్శనం అవన్నీ కాకుండా స్పర్శ పెట్టడానికి కారణం ఏంటి, స్పర్శలో ఒక చిన్న మన జంతువుల్లో కూడా ఈ స్పర్శ కనిపిస్తుంది. దాంట్లో ఫారినర్స్ మంచి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటారు. దాంట్లో మామూలు మానవుల యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ తల్లి స్పర్శక లేకుండా పెంచారు కొందరు. వాళ్ళు చాలా బలహీనంగా ముర తక్కువగా పెరిగారు. అలా కాకుండా తల్లి పక్కనే ఉంచిన వాళ్ళు హుషారుగా ఆరోగ్యంగా చక్కగా పెరిగారు. అలాగే డాల్ఫిన్స్ మీద కూడా ట్రై చేశారు వీళ్ళు. డాల్ఫిన్స్ కూడా మనిషి స్పర్శ లాంటి స్పర్శ ఇవ్వగలవు అని చెప్పి సైంటిస్టులు తెలుసుకున్నారు. ఆ స్పర్శ ఇచ్చిన తర్వాత వాళ్ళల్లో ఆరోగ్యం కానీ వాళ్ళల్లో దేహం పెరగటం కానీ ఇవన్నీ కూడా ఫాస్ట్గా జరిగాయని చెప్పి సైంటిస్టులు కనిపెట్టారు. ఆ స్పర్శ యొక్క స్పెషాలిటీ అండి. స్పర్శ వల్ల ఇంకొక లాభం ఏంటంటే మనం ఏమనుకుంటున్నామో అది స్పర్శ ద్వారా తెలుస్తుంది అవతల వాళ్ళకి. మనం ఏ ఉద్దేశంతో ముట్టుకున్నామో తెలిసిపోతుంది ఎవరికైనా సరే. అలాగే ఈ స్పర్శ, ఈ సమర్థ సద్గురు స్పర్శ ఏం చేస్తుంది? అసలు ఎందుకు మనకి ఈ స్పర్శ అంటే, ఈ స్పర్శ వల్లనే మన దేహాలు భగవంతుడికి వాహికగా తయారవటానికి కావలసిన మార్పులు వస్తాయి. మీకందరికీ కఠోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో చిన్న కథ ఉంటుంది. అదేంటంటే రాజుగారు ఉంటారు. రాజుగారు ఏం చేస్తారంటే ఆయనకు ఉన్న అంతా దానం చేసేస్తూ ఉంటారు. చివరికి ఏమవుతుందంటే ఆవులన్నీ దానం చేసిన తర్వాత ఆవులు పాలు ఇవ్వని ఆవులు ఉంటాయి, ఒట్టిపోయిన ఆవులు. ఆ ఒట్టిపోయిన ఆవులు దానం చేయడం మొదలుంటాయి. ఒట్టిపోయిన ఆవులు ఇస్తాం ఏంటి నాన్న, తప్పు కదా, అవి పాలు ఇవ్వవు, వాళ్ళు ఏం చేసుకుంటారు దీన్ని అని రెండు మూడు సార్లు అంటాడు. ఆ రాజుగారికి కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి టట్, నువ్వు యమలోకానికి పో అంటాడు. ఆ కుర్రాడు యమలోకానికి వెళ్ళి కూర్చుంటాడు. యమలోకానికి వెళ్ళి కూర్చుంటే యముడు గారు, భూమి మీద ఏదో స్వర్గావతారం ఉందా, ఇదంతా చూసి వద్దాం, ఇంకెవడో నరకానికి రాట, ఇదేదో కనిపెట్టాల్సిందే అని చెప్పి గుంటూరు వచ్చేట. మూడు రోజులు ఈయన సప్తర్ శాస్త్రంలో ఉన్నాడు. ఈ లోపల అక్కడ ఈ కుర్రాడు కూర్చున్నాడు. ఈ మూడు రోజులు ఈ కార్యక్రమం అంతా చూసి ఆశ్చర్యపోయి, అమ్మో ఇంత కార్యక్రమం జరుగుతుందా అని చెప్పి అనుకుని సంతోషించి నరకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కుర్రాడు కూర్చున్నాడు. ఏమంటే ఎప్పుడు వచ్చావంటే నువ్వు గుంటూరు వెళ్ళినప్పుడు వచ్చాను అని అన్నట్టు. అయ్యో గుంటూరు వెళ్ళినప్పుడు వచ్చావా, సరే లోపలికి రా, ఏంటి కథ అన్నట్టు. ఇలా మా నాన్న నన్ను వెళ్ళిపోమన్నాడు. మా నాన్న ఒట్టి ఆవులు ఇచ్చాడు. ఒట్టి ఆవులు ఇవ్వకూడదు కదా, నువ్వు మంచి ఆవులు ఇవ్వాలి, ఇలా ఎందుకు చేసావంటే నువ్వు యమలోకానికి పో అన్నాడు. అందుకని మా నాన్న చెప్పినట్టు చేయాలి కదా, నేను వచ్చేసాను నీ దగ్గరికి, నీతో పాటు ఉంటానే అన్నాడు. అదేంటి రావు, చచ్చి స్వర్గానికి లేకపోతే చచ్చి నరకానికి వెళ్తారు, నువ్వు ఏకంగా మీ నాన్న కోపడితే నరకానికి వచ్చేసావా, ఇదేదో కొత్తగా ఉంది అనుకుంటూ. సరే ఇంతకీ ఏమంటావు అయితే అన్నాడు. ఏం లేదు, నాకు చిన్న రహస్యం తెలుసుకోవాలని ఉంది. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది చెప్పు అన్నాడు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది, అటు వెళ్తే నరకానికి వెళ్తాం లేకపోతే స్వర్గానికి వెళ్తాం అన్నాడు. అలా కాదు, అసలు మరణ రహస్యం చెప్పు, ఈ కథలంతా నాకు వద్ద అడక్కోనని అడుగుతున్నావు. నీకు అది కావాలంటే అది ఇస్తాను, అన్నేళ్ళు కావాలంటే అన్నేళ్ళు యవ్వనం ఇస్తాను, స్త్రీలతో ఉంది కానీ లేకపోతే రాజ్యం లేకపోతే డబ్బులు ఇష్టం అంటారు, అవి ఏమొద్దు నాకు, ఇవన్నీ అయిన తర్వాతనే చచ్చిపోవాల్సిందేనా అన్నాడు. ఆ చచ్చిపోవాల్సిందే అయితే ఆ రహస్యం చెప్పు అన్నాడు. అంటే మరణ రహస్యం చెప్పు అన్నాడు. ద ఆర్ట్ ఆఫ్ డయింగ్ అని చెప్పి మాస్టర్ జ్వాలాకుల్ గారు రాసింది. నచికేతుడు అతను, ఆ కుర్రాడి పేరు నచికేతుడు. నచికేతాగ్ని అని దానికి పేరు. ఆ నచికేతాగ్ని మన అందరి హృదయంలో అలా వెలుగుతూ ఉంటుంది, అలా వెలుగుతూ ఉంటుంది దీపంలాగా. అందరిలో ఉంటుంది అది, ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. దీంతో కుల మత భేదాలు ఏమి ఉండవు. అందరిలో ఎక్కడ పుట్టినా ఉంటుంది, అమెరికా వాడైనా, చైనా వాడైనా, పాకిస్తాన్ వాడైనా, ఇండియా వాడైనా, లేదా నీగ్రోస్ అయినా సరే, వాళ్ళలో కూడా అగ్ని అలాగే వెలుగుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటే మనం ఒకళ్ళకి ఏదన్నా ఇవ్వాలంటే మంచిది ఇవ్వాలి. వాట్ ఈస్ ద బెస్ట్ ఇవ్వాలి. పరమాత్మ నిన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అన్నావు అనుకోండి, ఎందుకు పనికిరాని మనస్సు ఉంది వాడికి. ఓ పిచ్చాడు నేను నీకు సమర్పించుకుంటున్నాను అంటే ఆ మనస్సుని భగవంతుడు లేదా గురువు ఏం చేసుకుంటాడు? గురువుకి మనం ఏమన్నా ఇవ్వాలి అంటే మన మైండ్ బాగా ఆర్గనైజ్డ్ అయి ఉండాలి, బాగా చదువుకుని ఉండాలి, బాగా ఆలోచించగలిగి ఉండాలి, విచక్షణ తెలిసి ఉండాలి. ఏది పడితే చేసేయటం, తప్పులు చేయటం, ఎప్పుడు చివాట్లు తినటం, ఇలా కాకుండా పర్ఫెక్ట్గా ఉండాలి మనస్సు. అలాగే ఇష్టమైన కోరికలు, ఆవేశాలు, అవతల వాళ్ళంటే నాకు కోపం, ఇలాంటి వాళ్ళంటే నాకు అసూయ, ఇలాంటి వాళ్ళంటే ద్వేషం, ఇలాంటి డిజైర్ బాడీ ఉన్నవాళ్ళు గురువుకి పనికిరారు. డిజైర్ బాడీ కామ్గా ఉండాలి. మెంటల్ బాడీ సైలెన్స్ గా ఉండాలి, అంటే ఆలోచనలు ఏమి లేకుండా, స్వార్థపరమైన ఆలోచనలు ఏమి ఉండకుండా, పరమార్థము అంటే భగవంతుడి సృష్టిలో నేనేం చేయగలను, గురువు గారి పని నేనేం చేయగలను అనే ఆలోచన ఉండాలి. అలాగే మన కోరికలు కూడా ఏవి కూడా మన వైటల్ బాడీ మనం ఇబ్బంది పెట్టకూడదు, అక్కడ పీస్ ఉండాలి, అక్కడ శాంతి ఉండాలి. మనస్సులోనేమో సైలెన్స్ ఉండాలి, వైటల్ బాడీలో పీస్ ఉండాలి, శాంతి ఉండాలి. ఈ శాంతి ఎంత ఎక్కువగా ఉంటే అంత గురువు పని చేయగలం. నెక్స్ట్ ఫిజికల్ బాడీ స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడు చూసినా నీరసం, ఎప్పుడు చూసినా కళ్ళొప్పి, ఎప్పుడు చూసినా కాళ్ళ నొప్పులు, ఎప్పుడు చూసినా కడుపు నొప్పి, ఎప్పుడు చూసినా గుండె దడ ఇలాంటి రకరకాల రోగాలు ఉన్నాయి అనుకోండి, బీపీ షుగర్ అన్నీ ఉన్నాయి, పక్షవాతం వచ్చింది, నేను గురువు గారు పని చేస్తాను అంటే ఏం చేస్తాడు? గురువు గారు ఎవరిని కోరారు? యుగ సైనికులను కోరారు, యుగ శిల్పుల్ని కోరారు, ఒక ఆంజనేయుడిని కోరారు, ఒక అర్జునుడిని కోరారు. ఆంజనేయుడు అర్జునుడు ఎవడొచ్చినా సరే శివుడు కూడా ఓడించినవాడు ఎవరు? అర్జునుడు. ఆంజనేయుడు సాక్షాత్ సూర్యుడినే మింగేశాడు. ఇలాంటి వాళ్ళని కోరారు గురువు గారు. అంతే తప్ప ఏమోండి 2 గంటలు పనిచేసారు నీరసం వచ్చేస్తుంది అలాంటి వాళ్ళని కోరలేదు. మరి అలాంటి వాళ్ళని కోరారంటే ఆయనంత గొప్పవాడు చూడండి. మరి గురువు గారు ఎంతగట్టేవారు. ఇవన్నీ ఎందుకంటే ఈ సమర్థ సద్గురు స్పర్శ మనకు లభిస్తే అక్కడి నుంచి వచ్చే కిరణాలు ఏం చేస్తాయంటే మనస్సుని పవిత్రం చేస్తాయి, మన కోరికల శరీరం డిజైర్ బాడీని పవిత్రం చేస్తాయి. అలాగే మన ఈథరిక్ బాడీ మన స్ట్రాంగ్గా ఉంటాం. ఈ ఫిజికల్ బాడీ ఎలా ఉంటుందో అచ్చా అలాగే ఉంటుంది ఈథరిక్ బాడీ. ఆ ఈథరిక్ బాడీలో మార్పులు వచ్చాయనుకోండి ఫిజికల్ బాడీ కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది. ఈ రకంగా ఈ సమర్థ సద్గురు స్పర్శ అనేది ఎప్పుడైతే మనిషికి లభిస్తుందో, వ్యక్తికి లభిస్తుందో, అప్పుడు అతని మనస్సు మారుతుంది, అతని కోరికలు మారుతాయి, అతని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ మారుతాయి, అతని దేహం చక్కగా బాగా ఉంటుంది. ఇవన్నీ జరగటం వల్ల ఏమవుతుందంటే ఎలాగైతే హైరార్కి అని గురు పరంపర అని చెప్పుకుంటున్నామో ఆ గురు పరంపరలో మెంబర్స్గా అవుతాము. ఈ భూమి మీద మనం ఆత్మజ్ఞానం సంపాదించడం అనేది మనకు యొక్క ప్రతి ఒక్కళ్ళ అసలైన బాధ్యత. పెళ్లి చేసుకోవడం, భార్యని లేకపోతే భర్తని సరిగ్గా చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇవన్నీ దీనికి సంబంధించినవి కావు. అవన్నీ మామూలుగా మన వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. కానీ ఒక గృహస్థాశ్రమంలో ఉంటూనే ఇవన్నీ కూడా ఈ సమర్థ సద్గురు స్పర్శని సాధించవచ్చు. ఈ సమర్థ సద్గురు స్పర్శ సాధించడానికి మనకు ఓంకారం అంటాం, ఓంకారం వింటాం, ఆ మధ్యలో గ్యాప్ పట్టకూడదు. ఇది డీటెయిల్డ్గా ఇంకొక రోజు మనం దాని ఏమంటారంటే ఎలా చేస్తాం, ఓంకార ధ్యానం ఎలా చేసుకుంటాం అనేది చెప్పుకుందాం. ఈ లోపల తేజ మీ అందరికీ దానికి సంబంధించిన ఒక యానిమేషన్ అది ఉన్నది పంపిస్తుంది, అది చూడండి. ఓంకారాన్ని అంటంలో ఋషులు ఈ ఓంకార ధ్యాన విధానం ద్వారా, సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానం మాస్టరు క్లియర్గా చెప్పారు. ఋషుల అనుమతితోటి, హిమాలయాల్లో ఉన్న ఋషుల యొక్క అనుమతితోటి 5000 సంవత్సరాల నుంచి దీన్ని ఇవ్వటానికి వెయిట్ చేస్తున్నారు వాళ్ళు, ఇప్పుడు ఇస్తున్నాను నేను అని క్లియర్గా చెప్పారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే నవో నవో భవతి, కొత్తగా తయారవుతాడు మనిషి. అంతకు ముందున్నవాడు కాదు వాడు, వాడు వేరు వీడు వేరు. మరి అలాంటి వాళ్ళ జీవితాలు ఏమన్నా మనకు తెలుసా? ఈ సమర్థ సద్గురు స్పర్శ వచ్చిన తర్వాత ఈ స్పర్శ అంటుకున్న వాళ్ళ జీవితాలు తెలుసా అంటే, ఇదివరకు ఒకడు ఉండేవాడు దారి దోపిడి తల పగలు కొట్టేవాడు, దొంగతనాలు చేసేవాడు, అలాంటి వాడు కాస్త వాల్మీకిగా మారిపోయాడు. రత్నాకరుడు కాస్త వాల్మీకి అయిపోయాడు. అలాగే మూర్ఖుడుగా ఉన్నవాడు కాళిదాస అయ్యాడు. ఇలాగా చాలా చరిత్రలో చూస్తే చాలా మంది ఉంటారు. ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పుకుందాం, ఎందుకంటే అన్ని పేర్లు చెప్పుకోవడానికి అన్ని నాకు కూడా తెలియదు, నాకు కొన్ని తెలుసు, దాంట్లో 2 చెప్పే మీకు. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, నా ఆకాశము మనలో ఉన్నది, బయట ఏ ఆకాశం ఉందో అది ఆకాశం మనలో ఉంది. ఆ ఆకాశము సరిగ్గా ఆజ్ఞాచక్రము సహస్రారం అంటే 2 కనుబొమ్మలు కలిసే చోటేమో ఆజ్ఞాచక్రము భూమధ్యం, ఇక్కడ ఆజ్ఞాచక్రము, ఈ నడినెత్తి మీదేమో సహస్రం, ఈ 2 మధ్య ఈ తల మొత్తం ఉన్నది అసలైన ఆకాశం. ఈ హృదయంలో, హృదయం అంటే పాదాల దగ్గర నుంచి తల వరకు ఉన్నది మొత్తం హృదయం. ఆ హృదయంలో ఆకాశం యజ్ఞ నుంచి సహస్ర ఆకాశంలో మనోమయ పురుషుడుగా మొత్తం అందరికీ శక్తినిచ్చేవాడుగా పరమాత్మ ఉన్నాడు. అలాగే సూర్యుడిలో హృదయం, సూర్యుడిలో ఆకాశం, సూర్యుడు ఆకాశంలో మనోమయ పురుషుడుగా పరమాత్మ ఉన్నాడు. అంటే మనం ఎదురుకుండా సూర్యుడిగా తిరిగి నమస్కారం పెట్టుకుంటున్నప్పుడు మనకు కనిపించే సూర్యుడు భౌతికమైన మన శరీరం ఎలాగో అలాగక్కడ, అలాగే ఆ శరీరంలో మొత్తం అంతా హృదయం ఉంటుంది. ఆ హృదయంలో మనకు ఎలాగైతే యజ్ఞ నుంచి సహస్రారం వరకు ఆకాశం ఉందో అక్కడ కూడా అలాగే సూర్యుడిని ఒక మనిషిగా ఊహిస్తే ఆయన కూడా సహస్రారం నుంచి యజ్ఞ వరకు మధ్యలో ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశంలో ఒక దీపం వెలగటానికి వచ్చి దాంట్లో చమురు లేకపోతే నెయ్యి ఆవు నెయ్యి ఎలాగైతే ఉంటాయో అలాగ ఈ శరీరం మొత్తానికి శక్తినిచ్చే మనోమయ పురుషుడిగా పరమాత్మ ఉన్నాడు అని మనకు ఉపనిషత్తు తైత్రీయోపనిషత్తు చెప్తోంది. అలాగే హృదయంలో ఆకాశంలో ఏ మనోమయ పురుషుడైతే సూర్యుడిలో ఉన్నాడు అలాగే నాలో ఉన్నాడు, నా హృదయంలో ఆకాశంలో మనోమయ పురుషుడు ఉన్నాడు, అక్కడే ఈ మొత్తానికి శక్తినిచ్చేవాడు, దాన్నే అమ్మవారు అన్నారు. అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసే ఉంటారు తప్ప విడివిడిగా ఉంటారు. అంటే ఒత్తి ఉందనుకోండి, ఒత్తితో పాటు దీపం వెలుగుతుంది, అంతేగాని ఒత్తి లేకుండా దీపం వెలగదు. దీపం లేకుండా ఒత్తి ఉండొచ్చు కానీ కదా, ఆ ఒత్తి ఆ దీపం, దీపం వెలుగు దాని వేడి ఎలాగైతే వేడి చేయలేము, ఆ దీపం వెలుగుతున్నంతసేపు వెలుతురు వేడి ఎలాగొస్తాయో రెండు కలిసి ఉంటాయో అలాగ అమ్మవారు అయ్యవారు అంటే శివుడు పార్వతి లేకపోతే లక్ష్మి నారాయణుడు లేకపోతే చతుర్ముఖ బ్రహ్మ సరస్వతి, ఇలాగా మనం త్రిమూర్తులు కాకుండా త్రిమూర్తులకి మూలమైన శక్తి అక్కడ ఉంటుంది, అది ప్రతి వాళ్ళలో ఉంటుంది. దాన్ని మనం అందుకోవడానికి మాస్టర్ ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం ఇచ్చారు. ఈ ఆకాశంలో మన ఆకాశంలో అంటే ఈ సహస్రారం నుంచి ఆజ్ఞ మధ్యలో ఉన్న అక్కడ ఆకాశంలో పరమాత్మ ఎలా ఉంటాడు, సత్యము జ్ఞానము అనంతం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అలా ఉంటాడు. మనం ఓంకారం చేస్తున్నప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అయినా ఆ పరమాత్మలో నా చేతనత్వం లీనమైపోవుగాక అనే భావనతో చేయాలి. ఇంకా ఈ ఓంకారం చేయటానికి మనకు ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసుకోవడానికి మనకు కావాల్సినవి మూడు ఉన్నాయి. ఏంటంటే ఫెయిత్, విశ్వాసం, తర్వాత సిన్సియారిటీ. సిన్సియారిటీ ఉండాలి, ఏమండి ఆయన చెప్పారు చేస్తున్నామండి అని మాట రాకూడదు. సిన్సియారిటీ అంటే మీకు తెలుసు, దాన్ని నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. తర్వాత సరెండర్, సమర్పణ. ఏమిటి సమర్పణ చేసుకుంటాం, మన వ్యక్తి చేతనత్వాన్ని విశ్వచేతనత్వానికి సమర్పణ చేసుకుంటాం. ఎందుకు చేసుకోవాలి అనే ప్రశ్న ఉండకూడదు. ఎందుకు చేసుకోవాలంటే అది మన ధర్మం కాబట్టి. అగ్ని వేడిగా ఎందుకు ఉంటుందంటే దాని ధర్మం కాబట్టి. నీళ్లు ఎప్పుడు తడిగా ఉంటాయి, పల్లానికి ప్రవహిస్తూ ఉంటాయి, అది దాని ధర్మం. అలాగా సృష్టిలో అన్నిటికీ వాటి వాటి ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలు ఉన్నదాన్ని ఏమనుకున్నాం మనం, ఇంగ్లీష్లో సోల్ అనుకున్నాం. మనం వైట్ మ్యాజిక్ చెప్పుకుంటున్నప్పుడు స్పిరిట్ సోల్ బాడీ అని చెప్పుకున్నాం. స్పిరిట్ సోల్ మ్యాటర్ అంటే మధ్యలో దాన్ని ఆత్మ అని చెప్పచ్చు. స్పిరిట్ ఏమో విశ్వం అంతా ఉన్న పరమాత్మ, సోల్ అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మ, తర్వాత చివరిది పదార్థం అంటే శరీరం అని చెప్పారు. దానివల్ల మనకు కొన్ని క్వాలిటీస్ వస్తాయి. ఉప్పు ఉప్పగా ఉంటుంది, షుగర్ తీయగా ఉంటుంది, ఇంకోటి ఏదో పుల్లగా ఉంటుంది, చింతపండు పుల్లగా ఉంటుంది, లేకపోతే మిరపకాయ కారంగా ఉంటుంది, ఇవన్నీ దానికి స్పెషల్ క్వాలిటీస్. అలాగా ఈ స్పెషల్ క్వాలిటీస్ అన్ని వదిలేసేయాలి, ఆయనకి సమర్పించేసేయాలి. సర్వధర్మం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మీలో ఏ దోషాలు లేకుండా చేసి నిన్ను మోక్షం ఇస్తాను. మోక్షం ఇస్తానంటే ఏదో అయిపోదు తప్ అనేం కాదు. మనం ఈ శరీరంలో ఉంటూనే మనలో ఉన్న ఆ ఆకాశ స్వరూపుడైన పరమాత్మని ఆ స్పర్శని అనుభవిస్తూ మనలో మార్పులు తెచ్చుకుంటూ మనం ఈ భూమిని స్వర్గంగా మార్చడం అనే ఒక పవిత్ర కార్యక్రమంలో సైనికులుగా పనిచేయటానికి కోసం అన్నమాట ఇదంతా. ఇంకా దీంట్లో ఒక చిన్న టిప్ ఉంది. టిప్ అంటే మామూలుగా ఏంటి, టీఐపి టిప్. ఈ టిప్కి అర్థం ఏంటంటే టీ ఫర్ థాట్, ఐ ఫర్ ఇంటెన్షన్, పి ఫర్ పర్పస్. పర్పస్ అంటే ఏ ఉద్దేశంతో అంటున్నాం మనం ఓంకారం. ఇంటెన్షన్ అంటే ఏదో స్వలాభం కోసం చేస్తున్నాం. గురువుగారు చెప్పారు కాబట్టి నేను ఇదంతా చేసి ఒక పెద్ద లీడర్ని అవుతాను, ప్రపంచం అంతా తిరిగి అందరూ ఎస్ఎస్ఎస్ చెప్పేసి పెద్ద గొప్ప పేరు గడిస్తాను. ఇలాంటి ఇంటెన్షన్ ఉందా? వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ ప్రొనౌన్సింగ్ ఓం? అది చూస్తారు గురువులు. నెక్స్ట్, మన ఇంటెన్షన్ ఎప్పుడు కూడా, మన మోటివ్ ఎప్పుడు కూడా చాలా ప్యూర్గా ఉండాలి. ఒకటే గుర్తు ఏంటంటే దీంట్లో మన సెల్ఫ్ ఏవి రాకూడదు. దీనివల్ల నాకేమొస్తుందని ప్రశ్నే కాకుండా ఇది చేయటం వల్ల నేను ఈ మొత్తం ప్రకృతికి ఎలాగ ఉపయోగపడగలను, ఇది చేయటం వల్ల నేను గురుదేవుల కార్యక్రమంలో ఎలాగ ఉపయోగపడగలను, నేను ఇది చేయటం వల్ల ఈ మానవాళ్ళందరికీ నేను ఎలా ఉపయోగపడగలను అనే ప్రశ్నకి మనం తయారవ్వాలి తప్ప ఇది చేస్తే నాకేమొస్తుంది అని అడగకూడదు. అలాగే థాట్ అంటే మొత్తం ప్లాన్ అనమాట. ఓహో ఇదంతా ఎందుకు చేస్తున్నాం, భూమిపై స్వర్గావతరణ అనే దానికోసం చేస్తున్నాం. ఇలాంటి థాట్, ఇంటెన్షన్, పర్పస్ గుర్తుపెట్టుకుంటూ సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానాన్ని బాగా అవగాహన చేసుకుని గ్రూప్గా చేయాలి. ఇది మళ్ళీ ఒక్కళ్ళని చేసుకోవడానికి మరి ఎలాగండి, ఇంట్లో మేము ఎవరం లేదు మిగతా అంటే, అట్లీస్ట్ రోజు ఇంట్లో చేసుకున్న వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి కలుసుకుని ఆడ్ నెంబర్లో 5, 7, 9 ఇలాగా కలిసి చేసుకోవాలి. ఇలాంటివన్నీ చేసుకోవడం వల్ల మనం భూమి స్వర్గావతరణ అనే గురువుల యొక్క కళని సాకారం చేసే ఒక లోక సేవకులుగా తయారవుతాం. అలాంటి మంచి అవకాశాన్ని మనకు పరమ ప్రేమస్వరూపులైన మాస్టర్ ప్రసాదించారు కాబట్టి ఆయన భౌతికంగా ఉన్నప్పుడు చెయ్యలేదు అని ఖచ్చితంగా తెలుస్తోంది. ఆయన భౌతికంగా ఉండక్కర్లేదు. భౌతిక జీవితం అనేది చాలా సింపుల్. వాళ్ళకి ఎప్పుడు కావాల్సింటే అప్పుడు బాడీ తీసుకోగలరు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేయగలరు. ఇప్పుడు మనందరి మధ్యలో, మనందరి హృదయాల్లో ఉన్నారు కాబట్టి మాస్టర్ ఆయనే చెప్తున్నారు, ఇంత వేదనతోటి ఆవేదనతోటి మీకు ఇచ్చిన ఈ విద్యను మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు, చేయకండి, ఇప్పటికన్నా మేల్కొని దీన్ని బాగా పాటించండి అని. అందుకని మీరందరూ దీన్ని దృష్టిలో ఉంచుకుని దయచేసి ఈ ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ బాగా అర్థం చేసుకుని అది ఎలా చేయాలి ఏమిటి మనం మళ్ళీ తెలుసుకుందాం. ఇవాళకి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహీం మహిషాగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.